ఎప్పుడు యజ్ఞము జరిగినా సుక్కు సురవలతోటి యజ్ఞగొండంలో నెయ్యి వేస్తారే ఆ నేతి బొట్లు నేల మీద పడినవి నెయ్యివి. మీరు చూశారుగా సుక్కు సురవ అని రెండు ఉంటాయి, ఆ గరిటెలవి. గరిటెతో నెయ్యి తీసుకుని యజ్ఞగొండంలో వేస్తారు. అప్పుడు ఆ గరిటె నుంచి ఏమవుతుంది, కొంత నెయ్యి బిందువులు బిందువులుగా డ్రాప్స్గా నేల మీద పడతాయి. బొత్తిగా ఒక్క చుక్క నెయ్యి నేల మీద పడకుండా యజ్ఞగుండంలో నెయ్యి పడేలా చేయడం ఎవడి వల్ల కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి అందులోకి నెయ్యి వెయ్యాలి కాబట్టి. సురవతోటి అందులో నెయ్యి వేస్తే అక్కడ నుంచి కొంత నెయ్యి కారుతుంది. అలా నేల మీద పడుతున్న నేతి బిందువులు నీకు ఆహారముగా ఇస్తున్నాను, మీ చెద పురుగులు ఆ నేతిని ఆహారముగా అదృశ్యముగా స్వీకరింతురుగాక. యజ్ఞంలో మీకు భాగం ఇచ్చానన్నాడు ఆయన. అప్పుడు అది నవ్వి, ఏంటి మీ అందరికీ యజ్ఞంలో మంత్రపూర్వకంగా చెరువును నెయ్యి పడుతుందా, మాకేమో గరిట్లోంచి వచ్చే చిన్ని చిన్ని బిందువులా, ఓన్లీ డ్రాప్సా, అబ్బే ఈ డ్రాప్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వేస్తున్నారు, అవి మాకొద్దు, మాకు పూర్తిగా ఇంకేదైనా ప్రయోజనం కావాలండి, ఇది సరిపోలేదు దానికి, ఈ గీతం సరిపోదు, పెద్ద జీతం కావాలండి. అప్పుడు ఆయన నవ్వుకుని, పోన్లే యజ్ఞగుండములో ఈ సుక్కు సురవల నుంచి చారేటటువంటి నేతి బిందువులతో పాటుగా మరొక ఆహారం కూడా ఇస్తున్నాను, నేల మీద ఒలికిపోయిన ద్రవ పదార్థములన్నీ నీవే అన్నాడు. అందుకే అప్పటి నుంచి ఏమైందనమాట, నేల మీద ద్రవం ఒలికితే ఎత్తకూడదన్నారు. ఓ నూనె సీసా పట్టుకెడుతున్నాం మనం, ఇంతలో ఈ నూనె సీసా మన చేతిలో నుంచి కిందకి నేల మీదకి జారిపోయింది, ఈ నేల మీద నూనె ఒలికిపోతే దాన్ని అమ్మో అమ్మో అని మన పళ్ళెల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్ళి దాంట్లో గారెలు వేయించి అవి పద్మాగర్ గారికి పెట్టకూడదు, మీరు తినకూడదు. నేల మీద ఒలిగిపోయిన ద్రవ పదార్థం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మానవుల ఉపయోగానికి పనికిరాదట, అవి జంతువులకు ఇచ్చేసాడు ఆయన. అందులో ముఖ్యంగా చెదపురుకు ఇచ్చాడు. పెరుగు కానీ పాలు కానీ నూనె కానీ ఒలిగిపోతే అవి మళ్ళీ ఎత్తి వాడుకోవడం నిషిద్ధం, బ్రహ్మగారు అలాగా ద్రవం ఎత్తవద్దు అని నిషేధం చేశాడు. అలా ఎత్తితే అది మహాపాపంట. అందుకే కర్ణుడికి శాపం వచ్చిందని కూడా ఒక గొప్ప కథ ఉన్నది స్థలపురాణ గాథల్లో. కర్ణుడు ఒకసారి గుర్రం మీద మహావేగంగా వెడుతూ ఉండగా పాపం చిన్నపిల్ల నెయ్యి పుచ్చుకుని అలా పెడుతోంది, ఈ గుర్రం దెబ్బకి ఆ పిల్ల చేతిలో ఉన్న నెయ్యి గిన్ని నేల మీద పడిపోయింది, ఆ నెయ్యేమో నేలలో మట్టిలో పడిపోయి మొత్తం నెయ్యి అంతా నేలపాలైపోయింది. అప్పుడు ఆ పాప, బాబోయ్ మా అమ్మ సవతి తల్లి, ఈ నెయ్యి పట్టుకెళ్ళకపోతే నన్ను కొడుతుంది, అసలే సవతి తల్లి వల్ల నానా బాధలో పడుతుంటే ఇప్పుడు నువ్వు వచ్చి కొత్త బాధ ఇచ్చావు, ఈ నెయ్యి నేను పట్టుకెళ్ళకపోతే మా అమ్మ చంపేస్తుందని ఏడిస్తే నీకు ఎక్కడికైనా తీసుకెళ్ళి కొత్త నెయ్యి కొని పెడతానన్నట్ట. అబ్బెబ్బెబ్బే మా సవతి తల్లి సంగతి నీకు తెలియదు, నువ్వు కొత్త నెయ్యి కొని పట్టుకొచ్చి నాకు ఇచ్చావని తెలిస్తే మళ్ళీ కొడుతుంది, ఈ నెయ్యే నాకు కావాలి. అందుక కర్ణుడు మొండిగా ఆ భూమిని పెళ్ళగించి మొత్తం నెయ్యి ఆ భూమిలో ఇరుక్కుపోయిందని పిండాడు, వాడికి ఆ శక్తి ఉంది, అలా పిండి ఆ గిన్నెలో పోశాడు. అప్పుడు భూదేవి అతని చేతిలోనే ప్రత్యక్షమై మట్టితో ప్రత్యక్షమై వాడి చేతిలో ఉన్న మట్టి పెళ్ళలో ఆకారంతో దర్శనమిచ్చి, మూర్ఖుడా నేల మీద ఒలికిన ద్రవము ఎత్తరాదని బ్రహ్మదేవుని శాసనం, అయినా వినిపించుకోకుండా ద్రవం ఎత్తావు కాబట్టి నీకిదే నా శాపం, భవిష్యత్తులో నీ రథచక్రం భూమిలో కుంగిపోతుంది, అప్పుడు నువ్వు ఎంత గింజుకున్నా ఆ చక్రం పైకి తీయలేవు, నువ్వు తచ్చేదాకా చక్రం బయటికి రాదు అని శపించింది. కాబట్టి అప్పటి నుంచి ద్రవం ఎత్తడంలా, ద్రవం పైకెత్తితే ఉపద్రవం వస్తుంది, అందుకని ద్రవములు పనికిరావు. ఆవు పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ నూనె కానీ కాఫీ కానీ టీ కానీ ఇవేవి పనికిరావు. ఈ ఘన పదార్థాలు పనికొస్తాయి, అందువల్లే నేల మీద పోసినటువంటి ధాన్యం ఎత్తుకోవచ్చు, బియ్యం వడ్లు గోధుమలు ఇవన్నీ మనం ఎత్తుకోవచ్చు, అవి ఎత్తుకోకపోతే అసలు మనం ఎత్తుకుపోవాలి ఎవడోవడం. అందుకని ద్రవములు మాత్రం ఎత్తద్దన్నాడు, ఘన పదార్థములన్నీ మనవే అన్నాడు బ్రహ్మదేవుడు. అక్కడికి రెండు వరాలు వచ్చాయి. అయినా సరే ఏముందో తెలుసా పురుగు, అబ్బే రెండే సరిపోతాయండి, ముచ్చటగా మూడవ వరం ప్లీజ్ గివ్ మీ థర్డ్ వరం అంది. సరే మూడవది అడిగిందిగా ముచ్చటగా, అందుకని ఆయన బాగా ఆలోచించి నీకు ఇంకొక గొప్ప వరం కూడా ఇస్తున్నాను. భూలోకంలో చాలామంది పెద్దలు పుస్తకాలు కొందరు కొంటారు, కొందరు సేకరిస్తారు, పేరుకి సేకరణే తస్కరణ. అది ఏమండి మీ పుస్తకం ఒకసారి ఎవరా చదువుకుని ఇస్తామంటాడు, ఈ పుస్తకం పట్టుకెళ్ళి ఇంట్లో దాస్తారు, ఇక మళ్ళీ ఇవ్వడం. ఇలా పుస్తకములు పట్టుకెళ్ళి దాచి తాము చదవకుండా బీరువాలోనే ఎవరైనా అట్టే పెడితే, ఎక్కువ కాలం పుస్తకం దులపకుండా చదవకుండా అలా బీరువాలో భద్రపరిస్తే ఆ పుస్తకాలన్నీ మీకు ఇచ్చేశాను, మీరు భక్షించండి అన్నాడు. అప్పటి నుంచి చెద పురుగులు అనే పేరుతోటి అవన్నీ పుస్తకాలని భక్షిస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, పుస్తకాలు కొనుక్కుని ఇంట్లో పట్టుకెళ్ళి చెద పురుగులకి దానం చేయాలి కదా. ఇంకా చదవకుండా ఎన్నేళ్ళైనా ఇంట్లో పెట్టి దులపకుండా ఉంటే అవన్నీ చెద పురుగులకు వెళ్ళిపోతాయి. ఈ విధముగా దులపని చదవని భద్రపరచబడిన పుస్తకములన్నీ చెదకిచ్చాడు ఆయన. ఈ మూడవ వరం పొందగానే అది సంతోషంతో వెళ్ళింది. శ్రీ మహావిష్ణువు తన గడ్డము కింద పెట్టుకుని ఉన్న విల్లు దగ్గరికి వెళ్ళి ఆ అల్లెత్రాడుని పుటుక్కుని కొరికేసింది. కొరకడంతో ఆ అల్లెతాడు తెగడంతో విల్లు లటక్కన పైకి లేచిపోయింది. ఆ లేచిపోవడంతో బ్రహ్మాండములు సంక్షోభము చెంది అంత పెద్ద శబ్దం పుట్టిందిట. బ్రహ్మాండం క్షుభితం సర్వం వసుధా కంపిత తదా. ఒక్కసారి లోకములన్నీ సంక్షోభించాయి. భూమి గిర్రమని తిరిగిపోయింది. సముద్ర జలాలు ఉప్పొంగి ఊళ్ళుకు ఊళ్ళు కొట్టుకుపోయాయి. దేవతలు వణికిపోయారు. ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడ్డాయి. ఏమి రాశారండి మహానుభావులు కవులు? ఇటువంటి క్షోభ్యతంతటినీ కూడా తెలుగులో పద్యరూపంలో ఇచ్చారు. ఇటు పోతన గారు ఈ సంక్షోభాన్ని ఇచ్చాడు, తిక్కన గారు ఇచ్చాడనమాట. ధరణీ చక్రము దిర్దిరం తిరిగి అన్నాడు ఆయన. భూమి మొత్తం గిర్రం తిరిగిపోయింది ఒక్కసారి, అంత శబ్దం అనమాట. శబ్దం పెరిగితే ఏమవుతుందో తెలుసా మీరు? బాంబులు పేలినప్పుడు ఆ శబ్దానికే బేటలు వస్తాయి చూసారా. బాంబు ఎక్కడో పేలినా శబ్దమునకు ఇళ్లలో బేటలు వచ్చినవి ఉన్నాయి. ఎందుకు చెబుతున్నానంటే బాంబులకే గోడలు పగిలిపోతున్నాయంటే ఈ సంక్షోభించేటటువంటి శబ్దం, అల్లెతాడు విష్ణువు యొక్క అల్లెతాడు తెగడం వల్ల వచ్చినటువంటి శబ్దం మామూలు శబ్దం కాదట. ఆ శబ్దమునకు భూమి గిర్రం తిరిగిపోయిందన్నారు. తనంత తాను ఇంత వేగముతో అని మాత్రమే గిరిగీసుకుని తిరిగే భూమి ఆ వేగానికి మించి తిరిగిపోయిందట. ధరణీ చక్రము దిర్దిరల్ దిరిగే మార్తాండు కుంఠీభవత్యతనుండయ్యే దిశావితానము వడంకెల్ మిన్నదర్చన్ మహీధర సంతానము గ్రక్కునం కదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ పొరలెన్ కట్టల మీద పెట్టపిడుగుల్ మ్రోసెల్ మహోదగ్రతన్. భూమి గిర్రున తిరిగింది. సూర్యుడి కాంతి మాసిపోయింది. పెద్ద పెద్ద సముద్రపు కెరటాలు ఓళ్ల మీద పడి ఊళ్ళు ఊళ్ళన్నీ కొట్టుకుపోయాయి. పెద్ద పిడుగులు పడ్డాయి. ఆ పిడుగులు కూడా శబ్దములతో పడ్డాయి. కొండలన్నీ కదిలిపోయాయి. కొండల మించి రాళ్ళు కిందకి దొల్లిపోయాయి. అప్పట్లో కొండలను ఉండేవులండి, ఇప్పటికి మళ్ళీ కొండలు కొండలని పగల కొట్టేసేవాడు కాదు. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా కొండల మీద బాంబులే. ఇక కొంతకాలానికి కొండలు ఉండవు. కొండలు ఉండకపోతే మనము ఉండవు. చెట్లు కూలిపోయాయిట. ఈ విధంగా భయంకర ప్రళయం వచ్చింది. బ్రహ్మాండం క్షుభితం అన్నారు. సమస్త లోకాలు కదిలిపోయాయి. వసుధ కంపిత తదా అన్నారు మూలంలో. భూమి కూడా కంపించిపోయింది. సముద్రాలు ఉద్విగ్నమైపోయాయి. ఉల్కలు రాలిపోయాయి. ఇంతలో ఏం జరిగింది? ఈ గందరగోళంలో ఈ విల్లు, వంగి ఉన్న విల్లు టక్కన పైకి లేవడంతో ఈ అల్లెత్రాడుతో కలిసి ఆయన తల తెగి ఎక్కడికో మాయమైపోయింది. మంచి కిరీటముతో కుండలములతో పరమసుందరముగా ఉండే శ్రీమన్నారాయణుని శిరస్సు మాయమైపోయింది ఒక్క దెబ్బకి. గత స ముకుట క్వాపి, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తల మాత్రం వెళ్ళిపోయింది, సముద్రం పాలైపోయింది, ఎవరికి కనపడలా. మొండెం మిగిలింది, తల లేకుండా పోయింది. దాంతో దేవతలు వణికిపోయారు. అయ్యో అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయింది. ఏదో అల్లెతాడు తెగితే విల్లు పక్కకి ఒరుగుతుంది, దాంతో ఆయన తల నేల మీద ఒరుగుతుంది, ఆయనకి మెలకు వస్తుందని మనం అనుకుంటే ఒరగడం కాదు, తల మొత్తం తరగబడిపోయి ఏమైపోయిందో కనబడకుండా మాయమైపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అందరూ నెత్తి ముందుకున్నారు. క్రందమానామన్నారండి, ఏడ్చారట పాప. నారాయణుడు లేకపోతే ఎవడు రక్షిస్తాడు? ఎప్పుడు దుష్టశిక్షణ చేసి శిష్యుల్ని రక్షించే వాసుదేవుడు పరంధాముడు అనంతుడే ఇవాళ మనకి దక్కకుండా పోయాడు, ఆయన తల ఎగిరిపోయింది అని ఒకరితో ఒకరు చెప్పుకుని నెత్తిమొత్తుకుని ఇంకా మనం బ్రతకడం అనవసరం, పోనీ చచ్చిపోదామంటే అకాలంలో మనకి మరణం రాదు, బ్రహ్మాది దేవతలను దిక్కు లేకుండా అయిపోయాం, శ్రీ మహావిష్ణువు శిరస్సు ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు, ఇంత దుఃఖస్థితి మనకి ఎందుకు వచ్చింది, ఏం పాపం చేశాం అని ఒకరి భుజములు ఒకరు పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారట కాసేపు. అప్పుడు అందరిలోకి ముందుగా బృహస్పతి లేచి, ఏడవడం వల్ల ఉపయోగం ఉన్నదా? ఒక ప్రమాదం వచ్చింది, రాకూడని ప్రమాదం వచ్చింది. వచ్చిన తర్వాత ప్రమాదం వచ్చింది వచ్చిందని అస్తమానము దాన్ని తలుచుకుంటే, అంటే సూర్యుడు ఉదయించి మళ్ళీ సూర్యుడు అస్తమించే వరకు ఏడవడాన్ని పూర్వకాలంలో పృద్ధస్తమానము అని ఎవరన్నమాట. 24 గంటలు దాన్నే తలుచుకోవటంలో ఉపయోగం లేదు. అయ్యో తల తెగిపోయింది, అయ్యో తల తెగిపోయింది, అని ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. ఉపాయం ఆలోచించి ఆయన బ్రతికేటట్టు చెయ్యాలి. దేవుడు రెండు పనులు చేయమన్నాడు. దైవం పురుషకారస్య దేవేశ సదృశావభౌ. ఒకటి దైవం, రెండవది పురుషకారం. అనగా ఏమిటి? మనం ఏ పని చేసినా ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. మనం కష్టపడి పని చేయడాన్ని, మన ప్రయత్నం చేయడాన్ని పురుషకారము అంటారు. ఇలా ప్రయత్నం చేస్తే అప్పుడు దైవానుగ్రహం లభిస్తుంది. దైవానుగ్రహము, మానవ ప్రయత్నము, రెండూ ఉన్న పనులు సక్రమంగా సాగుతాయి. ఇందులో ఏది లేకపోయినా పని అవ్వదట. కేవలం దైవానుగ్రహం పరమాత్మ ఇవ్వడు. కేవలం మన ప్రయత్నం వల్ల ఏమీ సాధించలేము. మన ప్రయత్నం వల్లే మనం సాధించేవాళ్ళం అయితే కష్టపడి చదువుకునేవాళ్ళు ఎంతోమందికి పరీక్షల్లో మార్కులు రావు, పాస్ అవ్వరు, చూస్తున్నాం కదా మనం. కాబట్టి ప్రయత్నము ఉండాలి, దైవానుగ్రహము ఉండాలి. ఈ రెండు రెండే. ఈ రెండింటిలో ఏది విడిచిపెట్టినా తప్పే. ఎందుకు ఈ మాట ఒకటి రెండు సార్లు ఎందుకు అంటున్నారంటే వాళ్ళు, ఆ ప్రహ్లాదుని భగవంతుడు రక్షించలేదా, ఇంకొకటి ఎవడో రక్షించలేదా అన్నారు. ప్రహ్లాదుని ఎప్పుడు రక్షించాడో అది మర్చిపోకండి. ప్రహ్లాదుడు కావాలని ప్రమాదంలోకి వెళ్ళలా. నారాయణ అంటూ ఉంటే వాళ్ళ నాన్న నిప్పుల్లో వేశాడు, వాళ్ళ నాన్న సముద్రంలోకి విసిరాడు, పాములతో కాటేయించాడు. అలా ప్రమాదం వస్తున్నప్పుడు ఆ దైవం రక్షిస్తుంది. కానీ నీ అంతటి నువ్వు కావాలని ప్రమాదంలోకి వెడతానంటే ఆయన రక్షించడు. దేవుడు ఉన్నాడు అని నిరూపించుకోవడానికి రోజుకోసారి వెళ్ళి సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద పడతావా? పడితే అస్తమాటు వచ్చి రక్షిస్తాడు. ఆయన రక్షించడు కదా. నా దేవుడే నాకున్నాడు, అన్నం నోట్లో పెడతాడంటే పెట్టడు. ఆయన అత్యావశ్యక స్థితిలో ప్రాణం పోతున్నప్పుడు, అన్నం లభించినప్పుడు పరమాత్మ అంటే అన్నం పెడతాడు తప్ప నేను పని చెయ్యను, నేను నోరిప్పను, నా నోట్లో పొట్టుపోయిలో అన్నం పొట్టుకూరినట్టుగా అన్నం కోరాలని దేవుడిని ప్రార్థిస్తానంటే పెట్టట్టు. ఆయన మానవులం ఏ పుట్టాం కనుక మన పురుషకారం చెయ్యాలి, మన ప్రయత్నం మనం చెయ్యాలి, చేసి భగవంతుడి మీద భారం పెట్టాలి, ఆయన్ని ధ్యానించాలి, అప్పుడు ఆయన రక్షిస్తాడు. ఇప్పుడు మనం సాక్షాత్తు దైవమైన పరమాత్మ శిరస్సుని కోల్పోయాం కాబట్టి ఇప్పుడు ఈయనకి మించిన ఇంకేదైనా దైవం ఉందేమో ఆలోచిద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం, ఆ శక్తిని ప్రార్థిద్దాం. అనగానే నిజమే, దైవానుగ్రహం లేనప్పుడు ఏ పని చేసినా ఇలాగే అపజయాలు పొందుతాం. విష్ణు శిరస్సు పొందడానికి ఏం చెయ్యాలో నేనైతే ఆలోచించి చెప్పలేను, ఆలోచించే శక్తి కోల్పోయాను, బ్రహ్మే సలహా ఇవ్వాలన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇప్పుడు మనందరం దుఃఖంలోంచి బయటపడదాం, ఒక దివ్య శక్తి ఉన్నది, ఆ శక్తి ప్రోత్సాహపరచటం వల్లే రుద్రుడు నా ఐదు తలల్లో ఓ తలని తెగ్గొట్టాడు. బ్రహ్మదేవుడు ఐదు ముఖాలు కలిగిన వాడు, చతుర్ముఖుడయ్యాడు. ఆ శక్తి వల్లే రుద్రుడు లింగరూపం ధరించాడు. ఆ శక్తి వల్లే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా శిరోవిహీనుడైపోయాడు. ఆ శక్తికి బ్రహ్మ విద్యాశక్తి అని పేరు. ఆ జగద్ధాత్రిని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. బ్రహ్మ విద్యాం జగద్ధాత్రీం సర్వేషాం జననీం తథా యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. మనలాంటి వారికి బ్రహ్మజ్ఞానం ఇచ్చే విద్యాశక్తి, చాలా కాలం నుంచి ఉన్న శక్తి, చాలా ప్రాచీన శక్తి, ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది, అటువంటి సనాతన శక్తికి నమస్కారం చేద్దాం. సనాతనం అంటే బాగా పాతది కానీ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అది ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడు అది పనికి వస్తుంది అన్నమాట. కొన్ని ఉంటాయండి వస్తువులు పాతబడితే ఉపయోగపడవు. ఏ గొట్టమో లేకపోతే ఇలాంటి బల్లో ఓ ఐదేళ్ళో పదేళ్ళో పాతికేళ్ళో పోయాక శిథిలం అయిపోతాయి. కానీ జగన్మాత శక్తి అన్నిటికంటే మొట్టమొదటి శక్తి, అంతకంటే ప్రాచీన శక్తి ఉండదు. కానీ ఆ శక్తి ఎప్పుడు తాజాగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, యౌవనంతో ఉంటుంది, నాశనము లేనిది. అటువంటి శక్తిని మాత్రమే, అదే కాకుండా సర్వకాల సర్వావస్థలకి పనికొచ్చే శక్తి అయితే సనాతన శక్తి అంటారు. కొన్ని శక్తులు కొంతకాలానికి పనికిరావు. పూర్వం ఎప్పుడో ఎడ్ల బండి మీద వెళ్ళాము, ఇప్పుడు ఎడ్ల బండి వాడే అవకాశం లేకుండా ఉంది, దానివల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది. అవునా కదా మనకి, మళ్ళీ ఈ ట్రాక్టర్లు, ఈ చెత్త చెదారం, ఈ ప్రగతి పోయి మళ్ళీ ఎడ్ల బండి మీద వెళ్ళే రోజులు వస్తే తప్ప ప్రస్తుతం ఎడ్లని బండికి వాడేవాళ్ళు తగ్గిపోయారు. పూర్వం మన కాళ్ళు అని ఒకటి ఉండేవిలేండి, అందుకని ఈ కాళ్ళతోటి నడిచి ఎక్కడికైనా వెళ్ళేవారు. ఇప్పుడు కాళ్ళు ఎవడ ఉపయోగిస్తున్నాడు? దేవుడి చుట్టూతో కూడా రోప్వేతో ప్రదక్షిణ. ఈ మధ్యన గొళ్ళకు చుట్టూతో రోప్వే వేస్తున్నట్ట. ఆ రోప్వేలో ఓ తొట్టులో కూర్చుంటాడు, ఆ తొట్టో ఏదో అంటారు కదా, అందులో కూర్చోబెట్టి అడ్డంగా ఏదో కడ్డీ పెడతారు. ఆ దారం, ఇనప దారం మీద చుట్టూ తిరిగేసి దేవుడికి ఇక్కడి నుంచి దండం పెడతాడు. యాని కాని చ పాప అని జన్మాంతర కృత అని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ రోప్పేవే అంటాడు. పదే పదే పత్ అంటే పాదం కదా, ఇప్పుడు పాదాలతో నడవట్లేదుగా, అందుకని రోపే ప్రదక్షిణ రోపే అనుకుంటాడు. చివరికి వీడు కాస్త రూపాన్ని విడిచిపెట్టేస్తాడు. కాబట్టి పూర్వం అలాగే చక్క కాళ్ళతో అన్నీ నడిచేవాళ్ళం చేసేవాళ్ళం. ఈ కాళ్ళు కొంతకాలం ఉపయోగపడతాయి, వార్ధక్యంలో ఉపయోగపడడం లేదు కదా. కాబట్టి ఈ కాళ్ళు అనే శక్తి కూడా సనాతనం కాదు, తాత్కాలికం. కానీ అమ్మవారి శక్తిలా కాదు, ఎప్పటిదో ఎప్పటికీ ఉంటుంది, ఎప్పుడూ నూతనంగా ఉంటుంది, శక్తితో ఉంటుంది. అటువంటి శక్తిని ధ్యానిద్దాం అని అనగానే ఏమండి, స్తోత్రం చేయడానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు శిరస్సు పోయాక దుఃఖం ఎక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని ఎలా ప్రార్థించాలో, ఆ సనాతన శక్తిని ప్రార్థించడం కూడా మాకు బుర్రకి తట్టడం లేదు, ప్రార్థించే ఓపిక పోయిందన్నారట. కష్టం వచ్చినప్పుడండి ప్రార్థన చేసే శక్తి కూడా ఉండదు. మరీ బాధలు ఎక్కువైపోతే ఇంకా మేము నిన్ను ప్రార్థించలేము, మంత్రజపం చేయలేము అనే కిన్నులం అయిపోతా ఉంటా. సర్వ శరణాగతి పొందడం తప్ప స్తోత్రం కూడా చేయలేము. అందుకే దేవతలు ఈ స్థితిలో ఆ జగచ్చక్తిని, సనాతన శక్తిని ప్రార్థించలేము మేము, మాకు ఓపిక లేదు, మా బుద్ధి స్తంభించింది, ఆ ప్రార్థన బాధ ఏదో నువ్వేబడన్నారు. అప్పుడు బ్రహ్మ, వేదశక్తులారా నాలోంచి బయటకు వచ్చేయండి అన్నాడు. బ్రహ్మలో నాలుగు వేదాలు ఉన్నాయి. ఆ వేదములు జ్ఞానరూపంలో ఆయన బుర్రలో ఉంటాయి. ఈ జ్ఞానరూపంలో ఉన్న వేదాలన్నింటినీ బయటికి రండి అన్నట. బయటికి రాగానే అవి ఏమయ్యాయనమాట, ఆ శక్తులు రూపము ధరించే. అందుకే ఏమన్నారు, తచ్చృత్వ వచనంతస్య వేదాహ సర్వాంగసుందరాహ. బ్రహ్మగారిలో ఉన్న వేదజ్ఞానం అందమైన నాలుగు రూపములు ధరించి బయటకు వచ్చాయి. నాలుగు వేదాలు నాలుగు పురుషులు అయ్యాయి. ఈ నలుగురు పురుషులు కూడా మళ్ళీ అందంగా ఉన్నారటండో, మంచి అందంగా సుందరాకారులు అయ్యారు. సుందర రూపం ధరించిన ఈ నాలుగు వేదాలు నాలుగు చేతులు జోడించి ఒక వేదం తర్వాత ఒక్కొక్క వేదం వరసగా స్తోత్రం చేసింది. అందుకే ఇప్పుడు చేసే స్తోత్రం వేదస్తోత్రం. వేదములు స్వయముగా అమ్మవారిని స్తుతించాయి. అందుకని ఈ స్తోత్రమునకు వేదస్తుతి అని పేరు. ఈ స్తోత్రం యొక్క ఫలితం కూడా చెప్పారు. అమ్మవారే అంటుంది ఈ స్తోత్రం అయ్యాక, ఇది వేదముల చేత చెయ్యబడిన స్తోత్రం. ఈ స్తోత్రమును భక్తితో ఒక్కసారి విన్నా చదివినా వాళ్లల్లో నేనే ఉంటాను, వేదమాతనైన నేను వారి రూపంలో ఉండి వారికి అన్ని శుభాలు ఇస్తానని చెప్పింది. అందువల్ల శ్రద్ధగా మీరు కూడా వినండి. నమోదేవి మహాదేవి, నమోదేవి మహాదేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాతః శంకరకామదే త్వం భూమిః సర్వభూతానాం ప్రాణః ప్రాణవతాం తథా ధీహి శ్రీహి కాంతిహి క్షమా శాంతిహి శ్రద్ధా మేధాధృతి స్మృతిహి త్వముద్గీతేర్థమాత్రాసి గాయత్రీ వ్యాహృతి తథా జయా చ విజయా ధాత్రీ లజ్జా కీర్తిహి స్పృహాదయా త్వాం సంస్తుమం బభువనత్రయ సంవిధాన దక్షాం దయా రసయుతాం జననీం జనానాం విద్యాం శివాం సకల లోకహితాం వరేణ్యాం వాగ్బీజవాస నిపుణాం భవనాశకర్త్రీం బ్రహ్మాహరసౌరి సహస్ర నేత్ర వాగ్వక్రి సూర్యా భువనాధినాథాః తే త్వత్కృతాః సంతి తతో న ముఖ్యా మాతాయతస్త్వం స్థిరజంగమానాం సకల భువనమేతత్ కర్తుకామాయదాత్వం సృజసి జనని దేవాన్ విష్ణురుద్రాజముఖ్యాన్ స్థితిలయ జననం తైః కారయస్యేకరూప నఖలు తవ కథంచిద్ దేవి సంసారలేశః నతే రూపం వేత్తుం సకల భువనే కోపి నిపుణో ననామ్నాం సంఖ్యా తే కథితుమిహ యోగ్యోస్తి పురుషః ననామ్నాం సంఖ్యాం తే కథితుమిహ యోగ్యోస్తి పురుషః యదల్పం కీలాలం కలయితుమశక్తః స తు నరః కథం పారావారా కలన చతురస్యాద్రుతమతిః. ఇలా నాలుగు వేదాలు ఒకదాని తర్వాత ఒకటి స్తోత్రం చేశాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం రూపధారణ చేసి స్తోత్రం చేశాయి. అందులో మొదటి వేదం ఏమన్నది, ఋగ్వేదం ఇలా అంది, ఓ దేవి నీకు నమస్కారం, మహామాయవి నీవు, ఈ సమస్త లోకాలన్నిటినీ నీ మాయతో ముంచెత్తి పుట్టడం పెరగడం నశించడం అనే చక్రంలో తిప్పుతున్న నీకు నమస్కారం. లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేస్తే దానికి మాయా అని పేరు. అలాంటి మాయకి కూడా మాయవి గనక నువ్వు మహామాయవి. ఈ విశ్వం ఉత్పత్తి అవుతున్నదంటే నీ వల్లనే. మంగళప్రదమైన చరిత్ర మానవులకు ఉందంటే కారణం నీదే. అంటే సృష్టి చేస్తున్నావు, పోషిస్తున్నావు. ఈ మధ్యలో మానవులలో కొందరిలో జ్ఞానం పెంపొందిస్తున్నావు, కొందరిలో అజ్ఞానం అంతకంతకీ నాశనం చేస్తున్నావు. మానవుడికి ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపము అనే ఊహ వస్తే దానికి మంగళ జ్ఞానం అని పేరట, దానికి శివజ్ఞానం అని పేరు. ఈ సృష్టిలో ప్రాణులంతా పరమాత్మ స్వరూపము, ఎవరెవరికి బంధువులు కారు, శత్రువులు కారు, చిట్ట చివరికి నన్ను సృష్టించిన పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అనే ఊహ వస్తే దానికి శివజ్ఞానం లేక మంగళ జ్ఞానం అని పేరు. అటువంటి మంగళస్వరూపిణివి నీవు. నీకు నిజానికి గుణములు లేవు, రూపము లేదు, కర్మ లేదు. కానీ మా కోసం అప్పుడప్పుడు ఒక రూపాన్ని ధరించి గుణములను అంగీకరించి దర్శనమిస్తూ ఉంటావు. గుణరూపకర్మములు లేని నీవు గుణరూపకర్మములు కలిగిన రూపముతో దర్శనమివ్వడమే నీ కరుణ. అందుకే నీవు నిర్గుణవు, సగుణవు. సమస్త భూతాలకి అధిష్టాన దేవతవి, నీకంటే పరిపాలకురాలు మరొకరు లేదు. అందువల్ల నీవు సర్వభూతేశివి, మాతవి. శివుడికి కోరికలు తీర్చి ఆయన పక్కనే ఉండి భవాని అనే పేరుతో సమస్త లోకాలని సంచలనం చేయిస్తున్న, సంచాలకత్వం వహిస్తున్న నీకు నమస్కారం అని ఋగ్వేదం అన్నది. అప్పుడు యజుర్వేదం, భూమివి నీవు, సమస్త ప్రాణులు నీవు, ప్రాణులలో ప్రాణము నీవు, ప్రాణులు అటు ఇటు కదలడానికి పనికొచ్చే చైతన్యం నీవు, వాళ్లలో ఉన్న తెలివి నీవు, సంపద నీవు, కాంతి నీవు, ఓర్పు నీవు, వాళ్లలో ఉన్న శ్రద్ధ నీవు, శాంతివి నీవు, తెలివితేటలు నీవు, ధైర్యము నీవు, జ్ఞాపక శక్తి నీవు అని యజుర్వేదం అన్నది. సామవేదం ఏమన్నది? ఓంకారానివి నీవు. ఎప్పుడూ కూడా సామవేద స్తోత్రంలోనే మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే సామవేదం అనేది సంగీత ప్రధానమైనది, స్వరప్రధానమైనది. స్వరము లేకపోతే సామవేదానికి విలువ లేదు. ఊరికే శ్లోకం చదువుకుంటూ పోయినట్టుగా వెళ్ళడానికి వీల్లేదు అక్కడ. అందుకే సామవేదం నేర్చుకునేవాడికి గొంతు బాగుండాలి, దానితో పాటు దమ్ము పట్టాలి. సంగీతం రావాలంటే వాడు పూర్వం సామవేదంలో పండితుడు అయి ఉండాలన్నమాట. ఎత్తుకోవడమే నీవు ఓంకారానివి. అందులో అకారం, ఉకారం, మకారం అనే మాత్రలు నీవే. అందులో అర్ధమాత్ర నీవు. దాని యొక్క రాగఛాయ నీవు. గాయత్రి మంత్రము నీవు. స్వరము నీవు. జ్ఞాపక శక్తి నీవు. సంగీతంలో ఉండే సరిగమ పదని అనే శబ్దములన్నీ నీవే. జయవి నీవే, విజయవి నీవే. ఈ భూమి నీవే, సిగ్గు నీవే. సిగ్గు అనేది ఒకటి ఉండేదండి పూర్వం స్త్రీ పురుషులు అందరిలో, అంత ఎంతో సిగ్గు అని ఒకటి ఉండేది అనమాట. మగవాళ్ళు కూడా పూర్వం పొగిడితే తలలో ఉంచుకునేవారట. అవునండో, మీరు పొగుడుతున్నదంతా నిజమే అనేవారు కాదట. అందువల్ల ప్రతి వ్యక్తికి ఎంతో కొంత సిగ్గుంటేనే రాణిస్తాడు. ఆ సిగ్గు కూడా అమ్మే అన్నారు. కీర్తి నీవు, స్పృహ నీవు, దయ నీవు అని సామవేదం స్తోత్రం చేసింది. ఇప్పుడు అథర్వణ వేదం ఏమన్నది? అమ్మ, నువ్వు అమ్మవి, నిన్ను పొందడానికి యజ్ఞములు, అర్చనలు, ఉపాసనలు, ఆలయములు, పురాణములు, స్తోత్రములు ఇన్నున్నాయి. ఇందులో ఏ మార్గం పట్టుకున్నా నీవు లభిస్తాయి. కొందరు ఆలయాల చుట్టూ తిరుగుతారు. ఆలయాలకు ఎందుకు ప్రదక్షిణ చేయాలి, 108 చేయమని అక్కడ చెప్పారు అంటాడు ఎవడో ఈ మధ్యన ఒక ఉపాధ్యాయుని. ఆలయాల్లో 108 ప్రదక్షిణలు చేయమని ఎవరు చెప్పాలి? సాక్షాత్ పరమాత్మ చెప్పాలి. నీకు ఆకలి వేస్తే అన్నందరమని ఎవడు చెప్పాడండి? మీరందరూ ఇంటికి వెళ్ళారు, ఆకలి వేసింది. ఆకలి వేస్తే అన్నం తిన్నాయినా అని ఇప్పుడు ఈ వయసులో ఎవరు చెప్పక్కర్లా. జ్ఞానం ఉంది కనుక మన కడుపే చెబుతుంది, ఒరే నాయన అని లోపల కాస్త గ్యాస్ పెంచి కరకరలు ఆడిస్తుంది. ఆకలి వేస్తుందండి, ఆకలి వేస్తుందండి అని నీకు ఎవరన్నా ప్రత్యేకం మెషిన్ పెట్టి చెప్పాలా? ఆకలి వేయడంతో తనంతా తానే చెప్పేస్తుంది పొట్ట. అప్పుడు ఆకలికి అన్నం తింటున్నావు. తిన్నది నీకు అరగకపోతే కక్కుకుంటావు, తిన్నది పడితే ఇంకో మొద్దు ఎక్కువ తింటావు. పులిహార బాగుంటే ఇంకా పెట్టండి అంటావు, బాగాలేకపోతే మర్నాడు గురువుగారు నిన్న పులిహార ప్రసాదం బాగాలేదంటావు. మిరపకాయ తింటే మండుతోంది అని ఒకటి చెప్పాలా? నీ నాలికే చెబుతోంది, నీ నోరే చెబుతోంది అబ్బా మిరపకాయ నవిలేనన్నావు. మిరపకాయ నవిలితే వంట వస్తుందని ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కలా. ఆ బాధే నీకు అనుభవం ఇస్తుంది, అవునా? అలాగే భగవంతుడికి 108 ప్రదక్షిణలు చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఋషులు చూశారు, వాళ్ళు అనుభవించారు, అందుకని చెప్పారు. 108 చేయక్కర్లేదు అంటాడు ఒకడు. నేను పాపాత్ముడు కాదు పుణ్యాత్ముడు, నేను ప్రదక్షిణ చేయను గుళ్ళోకన్నా అంటాడు. నువ్వు పాపాత్ముడువో పుణ్యాత్ముడువో నువ్వు డిక్లేర్ చేస్తే సరిపోదు, యముడు డిక్లేర్ చేయాలి. నువ్వు ఎటువంటి వాడువో, నీ పెళ్ళేమిటో, నీ వ్యవహారం ఏమిటో, నీ పెటాకులు ఏమిటో, నీ జీవితం ఏమిటో నువ్వు ఇతరుల దగ్గర దాచినంత మాత్రం చేత అనుక్షణం నువ్వు చేసే పాపపుణ్యములను సూర్యుడు, చంద్రుడు, యముడు, దేవతలు, వేదములు, సంధ్య సమయాలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఈ మహాపదార్థములివి ఉండగా నరుడు దక్కొన నేర్చుని తన్ను మృత్యులన్నంటోంది భారతం. ఇన్ని పదార్థములు ఎక్కడికెళ్ళినా నిన్ను చూస్తున్నాయి. శకుంతల పక్షంలో చెప్పలా, పగలు రాత్రి సంధ్యలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి యముడు ఇంద్రుడు వీళ్ళంతా అనుక్షణం నువ్వు ఈ పూట గుంటూరులో ఉన్నావు. 6 గంటలకల్లా గుళ్ళోకి వెళ్ళావు, 6:30కి పురాణం ప్రారంభమవుతున్నప్పుడు మొదలుపెట్టావు, 8:30 దాకా విన్నావు, శ్రద్ధగా విన్నావు అని ఈ పదార్థములు రిపోర్ట్ ఇచ్చేస్తాయి చిత్రగుప్తుడికి వాళ్ళకి. దాంతో మనం ముక్తి పొందుతాం. కాబట్టి మనం ఏం చేసినా అన్నిటికీ కొంతమంది సాక్షులు ఉంటారు. ఆ సాక్షులు ఏం చెప్పారట, నాయనలారా అమ్మవారిని పొందడానికి కొందరు ప్రదక్షిణలు చెయ్యండి, కొందరు పురాణములు వినండి, కొందరికి ఈ పనికి ఇది సులభోపాయం అని చెప్పారు. అన్ని పనులు అందరికీ ఒకేసారి పనికిరావు, కొన్ని సమయంలో కొన్ని చేయాల్సిందే. ఉదాహరణకి నవగ్రహ పేడ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్పాడు, 27 రోజులు రోజు 108 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేస్తే తొందరగా ఆ బాధ తొలగి సుఖం పొందుతాం. ఇవన్నీ ఋషులు చెప్పారు. అందుకని ఇప్పుడు అధర్వణ వేదం జగన్మాత కష్టం నుంచి బయటపడడానికి నీ దర్శనము పొందడానికి అనేక మార్గములు ఉన్నాయి. అందులో కొన్ని యజ్ఞములు చెప్పాయి, కొన్ని మార్గాలు ఏమని సూచించాయి, ప్రదక్షిణలు చెప్పాయి, కొన్ని అర్చనలు చెప్పాయి, కొన్ని అభిషేకములు చెప్పాయి, కొన్ని శ్రవణం పురాణం వినడం గురించి చెప్పాయి. ఈ మార్గములలో ఏ మార్గమైనా చివరికి నీ దగ్గరకే తీసుకెడుతుంది. ఈ మార్గములన్నిటికీ మూలస్వరూపిణివైన విద్యాస్వరూపిణివి శివాస్వరూపిణివి నీకు నమస్కారం. భవనాశకర్త్రీం నీకు నమస్కరిస్తే, ఏదో ఒక మార్గముతో నిన్ను ఉపాసిస్తే భవనాశం అవుతుంది, అంటే ఈ సంసార కష్టాలు తొలగిపోతాయి, పునర్జన్మ లేకుండా పోతుంది. కారణం నీవు వాగ్బీజవాస నిపుణాం, వాగ్బీజంలో ఉంటావు. ఐం అనేది వాగ్బీజం, ఈ ఐంకార స్వరూపిణి అమ్మ, అంచేత అమ్మవారిని వాగ్బీజస్వరూపిణి అన్నారు. అటువంటి నీకు నమస్కారం అని 4వ వేదం అనగానే ఇప్పుడు 4 కలిపేమున్నాయి, బ్రహ్మరూపంలో, శివుడి రూపంలో, విష్ణు రూపంలో, ఇంద్రుడి రూపంలో, వాయువు రూపంలో, వాక్ రూపంలో, సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, నక్షత్ర రూపంలో, ఇంకా అనేక ప్రాణుల రూపంలో ఉండేది నీవే. కదులుతున్న కదలని ప్రాణులన్నీ నీవే. సర్వచరాచర స్వరూపిడివైన నీకు నమస్కారం. ఈ సమస్త భవనములను సృష్టిస్తున్నది నీవే, పోషిస్తున్నది నీవే, నశింపచేస్తున్నది నీవే. అది తెలియలేని వ్యక్తులు ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తున్నాడు అనుకుంటున్నారు. నీ రూపం ఎవరికి తెలుసు, నతే రూపం వేత్తం. ఈ సృష్టిలో ప్రాణులు చాలామంది ఉన్నారు, పండితులు ఉన్నారు, పండితులు కాని వాళ్ళు ఉన్నారు, ఊహించేవాళ్ళు ఊహించని వాళ్ళు ఉన్నారు, కానీ ఎవ్వడూ నీ రూపమును ఇలాంటిదని వర్ణించలేడు. ఎంత గొప్పవాడైనా నిన్ను వర్ణించాలనుకుంటే వాడి శక్తి చాలదు. మన వాక్కులు అమ్మ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చేస్తాయట. ఎందుకని అంటే మన వాక్కుకి ఆమెను పూర్తిగా వర్ణించేంత శక్తి లేదు. ఇప్పుడు మరి గురువుగారు మీరు వర్ణిస్తున్నారు కదా అని అడగచ్చు, ఓపికన్నంత యథాశక్తి వర్ణన చేస్తున్నాం. సంపూర్ణముగా జగన్మాత శక్తిని వర్ణించే పాండిత్యం బ్రహ్మకే లేదంటే ఇంకెవరికి ఉంటుందండి. ఎక్కడికక్కడ బ్రహ్మశ్రీలను పెట్టేసుకుని మేమంతా వర్ణించేస్తున్నాం అనుకున్నంత మాత్రం చేత బ్రహ్మ శ్రీ రెండు ఊరికి అక్కడ ఉంటాయి. సంపూర్ణముగా పరమాత్మని వర్ణించగలిగే పాండిత్యం మాత్రం అమ్మకి తప్ప మళ్ళీ ఎవరికి లేదు, ఆ వాగ్దేవతలకి తప్ప. అందుకని కోపి నిపుణ, ఎవ్వడూ లేడు నిపుణుడు నిన్ను వర్ణించేవాడు. నీకు అసంఖ్యాక నామములున్నాయి, అనేక నామములు, అనేక రూపములు, అనేక గుణములు, అనేక కార్యములున్నాయి. అవి తెలియక మేము ఏదో మాకు తోచిన రీతిలో వర్ణించి ఇంతే అమ్మ అనుకుంటున్నాం. ఈ మధ్యన చాలామంది చెప్పేస్తున్నారు కదా లలితా సహస్రనామాలకి, ఇంకా నాకు అన్నీ తెలిసిపోయి అమ్మ కనబడిపోతుందని చెప్పాడు ఏకంగా వేదిక మీద ధైర్యంగా. అమ్మ కనబడచ్చు, కానీ సంపూర్ణముగా అమ్మ యొక్క జ్ఞానాన్ని చెప్పే శక్తి ఎప్పటికీ లేదు. అలా ఉంది అనుకుంటే అది భ్రమ. మాకు తోచిన రీతిలో మేము వర్ణిస్తున్నాం, మీకు తోచిన రీతిలో మీరు వర్ణిస్తున్నారు. వాళ్ళ వాళ్ళ లెవెల్స్ అనమాట, వాళ్ళ వాళ్ళ స్థాయి. దానికి ఉదాహరణ చెప్పే 4 వేదాలు, యదల్పం కీలాలం కలయితుం అశక్త సతు నరహ కథం పారావారాకలన చతురస్యాతృతమతి. కీలాలం అంటే కాసిన నీళ్లు, ఎవడో ఇన్ని నీళ్లు పోసాట ఇక్కడ. ఈ కొంచెం నీళ్లే దాటలేని మనుషులం మేము. ఓ చెరువులో నీళ్లు ఉన్నాయండి, చెరువుని ఉత్తల నుంచి అవతలకి చెంగుని దొక్కలుగుతున్నామా? దొక్కలేము. మళ్ళీ చెరువు దాటడానికి పడవ కావాలి, లేదా చుట్టూ తిరిగి నడిచి రావాలి. కృష్ణానది దాటాలంటే బోటు కావాలి, బోటు తిరగబడితే ఇక మన బోట్లు ఉండరు అక్కడ. అటువంటిది చిన్న చిన్న నదినో కొంచెము నీరునో దాటలేనటువంటి ఈ సామాన్య మానవుడు సముద్రం దాటగలడా? ఒకసారి ఆలోచించండి. చెంబుడు నీళ్లు దాటలేడు. దానికి ఉదాహరణగా ఒక కథ కూడా చెప్పారు. ఆ మాత్రం నేల మీద నీళ్లు ఉంటే దాటలేనా అన్నట్టు ఒక ఆయన. వెంటనే పాపం హరిప్రసాద్ గారు చెంబుడు నీళ్ళు ఎక్కడ పోశారు, ఈయన దాటడానికి దాని మీద కాలేశాడు, జర్రును దారిపడ్డట, నడుము విరిగిపోయింది. సరే మొత్తం మీద పాపం ఎవరో అక్కడ కాస్త దీపం వెలిగించి వెళ్ళి ఉంటారు అని ఆయిలు, దాని మీద కాసిన నీళ్లు పోశారట ఆయన. ఈ నీళ్లు దాటంటే ఈయన వెనక ముందు తోడకుండా నున్నగా ఉన్న గచ్చు మీద కాలేశాడు, కాలు దారి పడ్డాడు. ఈ కాసి నీళ్లు దాటం అంత కష్టం అనుకుంటున్నాం కానీ మనం నీరు దాటేటప్పుడు ఆ బురద అంటకూడదు, ఆయిల్ అంటకూడదు, పడకూడదు. లౌకికమైన కొన్ని నీళ్లు దాటలేని ఈ సామాన్య మానవుడు, ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగురుతాడా? సముద్రాన్ని దాటగలుగుతాడా? తనను తానే తెలుసుకోలేని జీవి అమ్మా నిన్ను వర్ణిస్తాడా, వర్ణించగలడా అన్నాయి వేదాలు. నిజంగా ఆలోచిస్తే మనమంటే మనకే ఎప్పటికీ తెలియదు, ఏమీ తెలియదు. మన శక్తి మనకి తెలియదు. అసలు నేనెవడో నాకు తెలిస్తే ఎప్పుడో బాగుపడేవాడు అవునా? మనమెవరమో మనమే తెలుసుకోలేని వాళ్ళం. జగదంబని సంపూర్ణంగా వర్ణించామనడం అజ్ఞానం. మేము నిన్ను వర్ణించలేం, మా శక్తి కొద్దీ భక్తి కొద్దీ వర్ణిస్తున్నాం అన్నాయి వేదములు. వేదములే మా శక్తి కొలది వర్ణిస్తున్నాయంటే ఇప్పుడు మనం కూడా ఏమనాలన్నమాట? జగన్మాత అనంత శక్తి నీది, మా భక్తితో మాకు తోచినంత మాత్రమే స్తుతిస్తున్నాం అనాలి. అంతేగాని సంపూర్ణముగా మాకు అన్నీ తెలిసిపోయాయని ఎప్పుడు అనరు. మీరు జ్ఞానులు, మీరు అనలరు, మిమ్మల్ని గురించి చెప్పడం లేదు అది. అలా అనేటటువంటి వాళ్ళ గురించి చెబుతున్నాం, నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఈ విధంగా నాలుగు వేదములు పరిపరి విధాములుగా ధ్యానం చెయ్యగా ఆ ధ్యానము విన్న ఆకాశవాణి రూపంలో అమ్మ ప్రత్యక్షమయ్యింది. ఇంత స్తోత్రం చేసే కదా వేదాలు, అమ్మ ప్రత్యక్షం అవ్వాలిగా, కానీ ప్రత్యక్షం కాలేదట. ఆకాశవాణి కింద మాట వినిపించింది కానీ రూపదర్శనం ఇవ్వలేదు. అంటే దేవతలకి ఇంకా రూపదర్శనమిచ్చే సమయం దగ్గరకు రాలేదు. ఒక్కొక్కసారి అమ్మవారు కొంచెం ప్రార్థనకే సంతోషించి రూపంతో దర్శనమిస్తుంది. సుదర్శనుడనే రాజుగారికి దర్శనమిచ్చింది. కానీ ఇప్పుడు ఇంతమంది బ్రహ్మాది దేవతలు వేదముల ద్వారా స్తోత్రం చేయించిన అమ్మ ప్రత్యక్షం కాలేదు. కారణం ఏమిటో తెలిసినా, ఈ వేదములు స్తోత్రం చేస్తున్నప్పుడు ఆ స్తోత్రమును ఈ బ్రహ్మాదులు సంపూర్తిగా వినలేదు. వేదస్తోత్రం చాలా గొప్పది. ఆ స్తోత్రాన్ని వీళ్ళు దుఃఖంలో ఉండడం వల్ల, ఏ కారణం చేతనో, మధ్యలో ఎవడో ఫోన్లు డిస్టర్బ్ చేయడం వల్ల, మొత్తం మీద ఏ కారణం చేతనో వినవలసినంత శ్రద్ధగా వినలేదట. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇందాక నేను చదివిన శ్లోకాలు దాదాపు 8 శ్లోకాలు ఉన్నాయి. ఈ 8 శ్లోకములు స్వయముగా వేదములు చేసిన స్తోత్రం. ఈ స్తోత్రమును అత్యంత భక్తితో శ్రద్ధతో అమ్మే ఈ స్తోత్రం చేయించుకుందని వింటే లేక చదివితే వాడు కొంతకాలానికి అమ్మ అయిపోతాట. నేను నీవు ఒకటే అయిపోతామని అమ్మ వరం ఇచ్చింది. కానీ వినడంలో లోపం ఉంటే అమ్మవారు ఇవ్వవలసిన ఫలితం ఇవ్వదు. కాబట్టి ఈ స్తోత్రం వినడానికి ఏం కావాలి? ఆసక్తి, భక్తి కావాలి, శ్రద్ధ కావాలి. శ్రద్ధగా చదవండి, శ్రద్ధగా వినండి. దానివల్ల వచ్చే ఫలితం మీకే తెలుస్తుంది. ఈ స్తోత్రములేవి వ్యర్థము కావు. శ్రద్ధతో చదివిన వాడికి ఏదో ఒక అర్థం ఇస్తాయి. ఇప్పుడు అమ్మ సంతోషించి ప్రసన్న పరమ మాయ వేదాహ సాంగైశ్చ సామగై, వేదములు రూపముతో భక్తితో చేసిన ఈ ప్రార్థనకి సంతోషించి ఆకాశంలోకి వచ్చింది. కానీ ఆకాశస్థ అశరీరిణి, శరీరం మాత్రం ధరించకుండా దేవతలారా మీ ప్రార్థన నాకు ఆనందం కలిగించింది, వేదములు ఆకారము ధరించి చేసిన ఈ ప్రార్థనకి నేను సంతోషించాను, ఇప్పుడు మీకు నేను ఒక సలహా ఇస్తున్నాను వినండి. మీరేమి చింతించవలసిన అవసరం లేదు. మరి మీరు అడగచ్చు, అమ్మా ఈ స్తోత్రానికి సంతోషించి కూడా ఎందుకు దర్శనమివ్వలేదని? దానికి గల కారణం మీలో శ్రద్ధాలోపం. మీ శ్రద్ధ కనుక గట్టిగా ఉండుంటే నేను దర్శనమిచ్చేదాన్ని. ఈ స్తోత్రం చాలా గొప్పది. యః పుమాన్ మానుషే లోకే స్తౌత్యేతాం మామకీం స్తుతిం పఠిష్యతి సదా భక్త్యా సర్వాన్ కామానవాప్నుయాత్. ఎవడు ప్రొద్దుటి లేచి భక్తితో ఈ స్తోత్రమును చదువుతాడో, పఠిష్యతి చదువుతాడో లేక వింటాడో, అటువంటి వాడికి కోరికలు తక్షణం తీరుస్తాను, సర్వాన్ కామాన్ అవాప్నుయాత్, కోరిన కోరికలన్నీ పొందుతాడు. పొద్దున లేచి శ్రద్ధతో ఈ స్తోత్రము చదివినా విన్నా వాడికి అన్ని కోరికలు తీరుస్తానని చెప్పింది. శృణోతివా స్తోత్రమిదం మదీయం భక్త్యా త్రికాలం సతతం నరోయః విముక్త దుఃఖః సభవేత్ సుఖీ చ వేదోక్తమేతన్నను వేదతుల్యం. ఇది వేదముల చేత చేయబడిన స్తోత్రం, ఇది వేదముతో సమానమే సుమా, వేదమునకు ఈ స్తోత్రానికి తేడా లేదు. నాలుగు వేదములు సంపూర్ణముగా చదవడం వల్ల వినడం వల్ల వచ్చే ఫలితం ఈ 8 శ్లోకాల వల్ల వస్తుందని చెప్పిందండి ఒక ముక్కలో అమ్మ చెప్పిన వాటిది. ఈ స్తోత్రం శృణోతి, ఎవడు వింటాడో. ఆ వెండల్లో కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు వినాలట? త్రికాలం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఉదయము మధ్యాహ్నము సాయంత్రము వేదముల చేత చెయ్యబడిన, వేదముతో సమానమైన ఈ స్తోత్రమును భక్తితో ఎవడు వింటాడో అటువంటి వాడు విముక్త దుఃఖ, తక్షణమే దుఃఖము నుంచి విముక్తి పొందుతాడు, వాడి దుఃఖము తొలగిపోతుంది. స సుఖీ భవేత్, అతడు సుఖమును పొందుతాడు, వెంటనే సుఖం పొందుతాడు, ఆలస్యం లేకుండా పొందుతాడు. శ్రద్ధతో విన్నాడా తక్షణమే దుఃఖం తొలగుతుంది, సుఖం పొందుతాడు. అశ్రద్ధ వల్ల ఎంతో కొంత ఫలితం వస్తుంది, కానీ రావలసినంత ఫలితం రాదు. ఇక ఇప్పుడు అసలు కథ చెబుతున్నా వినండి. ఎందుకు విష్ణువు యొక్క శిరస్సు తెగిపోయింది, మీకెందుకు ఇంత దుఃఖం వచ్చింది, దీని వెనక ఒక కారణం ఉన్నది. చాలా కాలం క్రితం శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో లక్ష్మీదేవితో సరదాగా క్రీడిస్తున్నాడు, హాస్యంగా ఆనందంగా క్రీడిస్తున్నాడు. ఇంతలో లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతున్నది కాస్త కంటి కాటుకని చేత్తో ఇలా నలుపుకున్నది. అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తామన్నమాట, కళ్ళు ఇలా నులుముతాం. అలా నులిమినప్పుడు ఏమైంది, లక్ష్మీదేవి కంటికి కాటుకున్నది. పూర్వం ఆడవాళ్ళు కాటుక అని ఒకటి పెట్టేవారు. ఈ కాటుక చేత్తో ఇలా అనుకుంటూ ఉంటే బొగ్గకి తగిలింది, ఈ బొగ్గకు ఒక మచ్చ ఏర్పడింది. మంచి బంగారపు రంగులో ఉన్న లక్ష్మీదేవి బొగ్గకి ఈ కాటుక అంటుకుంటే అది బ్యూటీ స్పాట్, పుట్టుమచ్చలో ఉందన్నమాట. చక్కగా అందంగా ఉన్నవాళ్ళు చిన్న చుక్క పెట్టుకుంటే బొగ్గ మీద ఎంత బాగుంటుందో. అసలు పూర్వకాలంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో పాట ఉండేది, చక్కని బొగ్గను చొక్కెందులకే చందమామలో నలుపులనందులకే చిన్నదానికి ఆసిగ్గెందులకే మనసులో నమరులున్నందులకే. ఇంత అందమైన బొగ్గ మీద ఎందుకు ఆ చొక్క పెడతారు అంటే చందమామలో కూడా నలుపు ఉండాలి. మరీ బొగ్గంతా ఏ మచ్చ లేకుండా ఉంటే దిష్టి తగిలేస్తుంది. వచ్చిన వాళ్ళల్లా అయ్య బాబు ఎంత బాగుందో, మచ్చలేని చంద్రబింబంలో ఉంది అని ఆ ముఖాన్ని పదే పదే చూశారంటే ఆవిడకి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయట. అందుకని పూర్వం ఏం చేసేవారనమాట, అందంగా ఉన్న పెళ్లి కూతుర్ని అలంకరించాక ఇంత చుక్క పెట్టేవారు, దిష్టి చుక్క. అప్పుడు ఆ చుక్క మీద దృష్టి పడుతుంది కనుక ఈ చుక్కను చూడకుండా ఆ చుక్కను చూస్తాడు, ఆవిడ ఎంచక్కగా ఉంటుంది, ఆవిడకి దిష్టి తగలదు. చంద్రుడిలో కూడా మచ్చ ఉన్నది, అది అందం. అలాగే ఈ అమ్మాయికి ఇది అందం అని చెప్పడానికి ఆ బొగ్గన మీద చుక్క పెట్టారట. ఇంకా సిగ్గుతో తలెందుకు ఉంచుకుంటుందంటే భర్త మీద ప్రేమ ఉన్నప్పుడు, ఆ మొగుడు మీద ప్రేమ ఉన్నప్పుడు, కాబోయే వరుడు మీద ప్రేమ ఉన్నప్పుడే ఆడవాళ్ళు తలంచుకుంటారట. ఇప్పుడు అవి లేవు గనకే ఇలా పెట్టుకు చూస్తారు మొహాలు. పూర్వం వివాహం జరిగేటప్పుడు ఆ మొగుడు ఎటువంటి వాడైనా భరించేవారు. అందుకని భర్త మీద ప్రేమ అంటూ ఒకటి ఉండేది కనుక ఆ ప్రేమ వల్ల ఆయనకే చాలా చూడటం, ఇలా తలకే ఉంచుకోవడం, ఇలా చూడటం, తలకే ఉంచుకోవడం చేసేవారు. పెళ్ళిళ్ళల్లో సిగ్గుని చూసేది నేను కళ్ళారా. నా చిన్నప్పుడు కూడా మా అన్నయ్య మా వదిన పెళ్లి చేసుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళు తలకాయ ఉంచుకునేవారు. ఆ తర్వాత తలకాయ అంటే ఏమిటో, ఉంచుకోవడం అంటే ఏమిటో పోయాయి. ఇప్పుడు పెళ్లికి ముందే ఫోన్లో మాట్లాడుకోవడమేగా, ఇక ఏం చేస్తున్నావా, ఏం కొంటావు అని ఈవిడే అడుగుతుంది. కొండం ఏమిటి, ఇద్దరు కలిసి శుభ్రంగా అన్ని చోట్లకి వెళ్ళి తింటారు, హాయిగా వెళ్ళి సినిమాలు షికారులు చూస్తారు. ఏదో తాళి కట్టడం అనే ఆ చిన్న తంతు తప్ప మిగతా కార్యక్రమాలన్నీ బయట అయ్యాక తర్వాత వివాహం జరుగుతుంది వాడు. కానీ పూర్వకాలంలో ఆ కాసేపే చూసుకునేవారు ఏదో పెళ్లి చూపుల్లో, పెళ్లి చూపులు కూడా ఉండేవి కాదు. నాయన మీ ఇద్దరికి పెళ్లిరా అంటే తల్లిదండ్రులు అలాగే అని అనేవారు. అందుకని కొంచెం సిగ్గుపడేవారట. ఈ సిగ్గుపడడానికి గల కారణం ఈ రోజు నుంచి ఇతడు భర్తడు, ఇతడే నా దైవం అనే ప్రేమ ఉండడం వల్ల, మరులు ఉండడం వల్ల సిగ్గుతో తలంచుకునేవారు అని ఒక గొప్ప వర్ణన శివపార్వతుల కళ్యాణంలో వ్యాసుడు రాశాడు. దాన్ని తెలుగులో మహాకవులు అనువాదం చేశారు. అందువల్ల ఏమైంది, ఇప్పుడు ఈ అమ్మవారు జగన్మాత యొక్క ముఖం అందంగా ఉంది, సువర్ణవర్ణంలో ఉన్నది, కాటుకేమో కొంచెం మచ్చ కింద అంటుకున్నది. ఆ మచ్చని బిందువుని చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వాడు అని నవ్వాడు. నిజానికి ఆ ముఖం అందంగా ఉందని, ఏదో బొగ్గు మీద ఎంత చొక్కుందని ఆయన నవ్వాడు. కాలప్రభావం వల్ల ఈవిడికి అనుమానం వచ్చింది లక్ష్మీదేవికి. దానికి తామస కాలం అని పేరు. కాలం బాగా లేనప్పుడు, కాలములో తమో గుణం ఉన్నప్పుడు మంచి చెప్పినా చెడ్డవుతుందండి. అయ్యి మీరు ఎప్పుడైనా చూడండి, ఒక్కొక్కప్పుడు మనకి అవతల వాడి మీద ఇష్టం ఉంటే వాడు తిట్టినా ఏం పట్టించుకోం. గురువుగారు అంటే అభిమానం ఉంది. అప్పుడు గురువుగారు ఎన్ని చివాట్లు పెట్టినా, గురువుగారు మీరు తిట్టినా మాకు ఆనందమే అంటారు. ఈ గురువుగారి మీద రేపు పొద్దున్న గౌరవం తగ్గిందా, అప్పుడు ఆయన రామాన్న బండభూతి కింద ఉంటుంది. నా కోసమే చెప్పాడండి ఈయన అంటారు. ఇప్పుడు అలా అండం లేదంటే ఆయనకి నా మీద గౌరవం అన్నమాట. కాలం బాగున్నప్పుడు గౌరవం కలుగుతుంది, గౌరవం కలిగితే ఏమి చేసినా ఆనందమే కలుగుతుంది. కాలం బాగాలేనప్పుడు గౌరవం ఉండదు, గౌరవం తగ్గినప్పుడు ఏమన్నా కోపమే వస్తుంది. కాలప్రభావంతో లక్ష్మీదేవికి అనుమానం పట్టుకుందిట. ఈయన ఎందుకు నవ్వాడు, కారణం ఏదో ఉండాలి. అవిచార్య బాగా ఆలోచించలేకపోయిందిట. వినాపికారణేనాద్య కథం హాస్యస్య సంభవ. విష్ణువు హఠాత్తుగా నా బుగ్గను చూచి నవ్వాడు. కారణం లేకుండా నవ్వెందుకు వస్తుంది, రాదు. ఏమిటి కారణం? ఈ మధ్యన ఈయన పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడని ఎవరో చెప్పారు. ఈ స్త్రీ వ్యామోహంలో పడి నన్ను చూచి నవ్వాడేమో. సపత్ని సంభవం దుఃఖం వైధవ్యాధికం తీతి అనుకుందిట. సవతిని తెచ్చిపెడతాడేమో. సవతి పోరు కంటే మొగుడు పోవడమే మంచిది. ఈ మాటకు అర్థం అదండి 82వ శ్లోకానికి. సపత్ని సంభవం దుఃఖం వైధవ్యాత్ అధికం ఇది. భర్త పోవడం కంటే సవతి రావడమే ఎక్కువ బాధ. మొగుడు తెచ్చినా పర్వాలేదు, సవతి మాత్రం రాకూడదు అనుకున్నదట ఏకంగా అమ్మవారు. కాబట్టి మన వాళ్ళు అలా అనుకోవడంలో పెద్ద తేడా లేదు కదా. కానీ అమ్మవారు లోక శ్రేయస్సు కోసం అలా అనుకున్నది. మీరు దయచేసి అలాంటి ఊహ మనస్సులోకి ఎప్పుడు రానివ్వకండి. ఒకవేళ భర్త ఏదైనా పొరపాటు చేస్తే వాడిని ఎత్తి మీద అప్పడాలతో కొట్టేనే దారిలో పెట్టుకోవాలి తప్ప తొందరపడి మాత్రం సంహరించకూడదని శాస్త్రం. అమ్మవారు మాత్రం కాలప్రభావం వల్ల లోక శ్రేయస్సు కోసం ఏం చేసిందనమాట. ఈతడు నన్ను చూచి నవ్వాడు, నాకు సవతిని తేబోతున్నాడు కాబట్టి ఏమరిపోటున సముద్ర తీరంలో నిద్రపోతూ ఉండగా తల తెగి సముద్రం పాలైపోగాక కనపడకుండా పోగాక అని చెప్పించేసింది. అప్పుడు ఆ శాపానికి విష్ణు ఎందుకు నవ్వుకున్నాడు? ఇంత రాబోయే కథ ఒకటి ఉన్నదిలేండి, భవిష్యత్తులో గొప్ప పని జరగాలి అందుకని సరే అని ఆ శాపం స్వీకరించాడు. శిరోస్య శాపయోగేన నిమగ్నం లవణాంబుదవు. ఆనాడు లక్ష్మీదేవి ఈతడు నవ్వడం వల్ల కోపగించి ఈతని శిరస్సు సముద్రం పాలైపోవాలని చెప్పించడం వల్ల శాప ప్రమాదం వల్ల ఇప్పుడు సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. అసలు లక్ష్మీదేవికి అలా కోపం వచ్చేలా చేసి ఆవిడ విష్ణువుని చెప్పించేలా నేనే చేశాను. అదెందుకమ్మా ఇంత పని చేసావు? లక్ష్మీదేవిలో ఈర్ష రగిలించి ఆవిడ చేత శాపం ఎందుకు పెట్టించావని మీరు నన్ను అడుగుతారేమో. దానికి కారణం ఒకటి ఉంది. భవతాంచ మహత్కార్యం భవిష్యతి నసంశయః. మీకు గొప్ప పని చేసి పెట్టడానికి ఆ పని చేశాను. ఇంతకాలం మీరు యుద్ధం చేసి ఓడించలేకపోయిన హయగ్రీవుడు అనే రాక్షసుడు పరమ దుర్మార్గుడు. ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు సరస్వతీ నదీ తీరంలో నా కోసం 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. తపశ్చక్రే సరస్వత్యాస్తీరే పరమదారుణం జపన్ ఏకాక్షరం మంత్రం మాయాబీజాత్మకం మమ. శ్రీం అని ఒక బీజం ఉన్నది. శ్రీ పక్కన సున్నా చేరిస్తే శ్రీం, దానికి మాయాబీజం అని పేరు. ఈ మాయాబీజాన్ని శ్రీం 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 అని జపిస్తూ సరస్వతీ నదీ తీరంలో బదరీ దగ్గర 1000 సంవత్సరములు మహాతపస్సు చేసేటవాడు. ఇలా శ్రీంకారాన్ని జపిస్తే నేను తొందరగా ప్రత్యక్షమవుతాను, సులభంగా దొరుకుతాను, పైగా వాడు ఏం చేశాడు, ఆహారం విడిచిపెట్టి, ఇంద్రియాలు అదుపులో పెట్టి, భోగములు విడిచిపెట్టి, నిద్ర విడిచిపెట్టి, వర్ష సహస్రంచ తపశ్చక్రేతి దారుణం, 1000 ఏళ్ళు నన్ను తపస్సు చేసి మెప్పించాడు, శ్రీం శ్రీం అని జపించాడు. అప్పుడు నేను ఆ తపస్సుకి మెచ్చుకొని వాడికి దర్శనమిచ్చాను. నేను ఎవరైనా ఈ బీజం జపిస్తే దర్శనమిస్తాను. దర్శనం ఎలా ఇస్తాను, వాడి కోరికను బట్టి దర్శనమిస్తాను. మనస్సులో మోక్షం కావాలి, లోకం బాగుండాలి అని జపం చేస్తే అప్పుడు నేను తెల్లని రంగుతో దర్శనమిస్తాను. అలా కాకుండా భోగాలు ఉండాలి, పదవులు ఉండాలి, కీర్తి ఉండాలి, పాండిత్యం ఉండాలనుకుంటే అప్పుడు ఎర్రని రంగులో సింధూర వర్ణంలో దర్శనమిస్తాను. లోకాలని నాశనం చెయ్యాలి, లోకాలను జయించాలి, శత్రువులను చంపిపారేయాలి, అందరూ నా అదుపులో ఉండాలి అనే క్రూరమైన కోరికతో తపస్సు చేస్తే నల్లని రంగుతో దర్శనమిస్తాను. వాడు లోకాలన్నీ జయించాలనే క్రూరమైన కోరికతో తపస్సు చేయటం వల్ల నేనేం చేశాను, తామసీం శక్తిం సర్వభూషణ భూషితాం, తామస రూపం ధరించి, ఆభరణాలు ధరించి సింహం మీద ప్రత్యక్షమయ్యాను. అంటే అమ్మవారు సింహం మీద నల్లని రూపంతో 8 చేతులతో ప్రత్యక్షమయ్యిందంటే మన కోరికలు ఎలాంటి కోరికలు, లోకాలను హింసించే కోరికలు. అదే సింహం మీద అమ్మవారు తెల్లగా కనపడితే మనకి మోక్షం ఇవ్వడానికి వస్తుంది. ఈ సింధూర వర్ణంలో వచ్చిందంటే సంపదలు పదవులు కోరుకుంటున్నాం అన్నమాట. సంపదలు పదవులు కోరుకోవడం తప్పులేదు, కానీ లోకాలన్నీ నాశనం అవ్వాలి, అందరినీ జయించాలి, వాళ్ళంతా నా గ్రిప్పులో ఉండాలి, అలాంటి తామసుల కోసం అమ్మ నల్ల రూపంలో దర్శనమిస్తుంది. తపస్సు చేస్తేలేండి, నేను చెప్పేది తపస్సు చేసిన వాళ్ళ గురించి, మూర్ఖులకు కాదు. అందువల్ల నేను తామసీ రూపంతో దర్శనమిస్తే వాడు వెంటనే చుట్టూ ప్రదక్షిణ చేసి, అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసి, జగన్మాత ఎంత తొందరగా ప్రత్యక్షం అవుతావు అనుకోలేదు, 1000 ఏళ్ల తపస్సుకి ప్రత్యక్షం అయ్యావంటే నీ వ్యాజ కరుణామూర్తివి అన్నట్ట. నాయన ఏం కావాలో కోరుకో అన్నది అమ్మ హయగ్రీవుణ్ణి. నమో దేవ్యై మహాదేవ్యై సృష్టిస్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చతురే కామదే మోక్షదే శివే. జగన్మాత, మహాదేవి, మహామాయ, సృష్టి స్థితిలయాలు చేసే నీకు నమస్కారం. భక్తులను అనుగ్రహించడంలో, కోరిన కోరికలు తక్షణం తీర్చడంలో, ఆఖరికి ముక్తినివ్వడంలో నిన్ను మించిన దేవతలు లేరు. ఈ భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం అని పిలువబడే పంచభూతాలు నీ నుంచి సృష్టింపబడ్డాయి. ఈ పంచభూతములతో కూడిన మాలాంటి ప్రాణులందరూ నీ వల్లే ప్రపంచించబడ్డారు. నీలోనే శబ్దరూప రసస్పర్శ గంధాలున్నాయి. ఈ ముక్కులు, చెవులు, కళ్ళు, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలతో పాటు వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు, ఈ దశేంద్రియాలు నీ అనుగ్రహం వల్లే ఎప్పుడూ నిర్వహింపబడుతున్నాయి. వీటన్నిటినీ నేను కేంద్రీకరించి నిన్ను ప్రార్థిస్తున్నాను అనగానే సంతోషించాను. కోరుకో, ఏదైనా ఇస్తానని. ఆయన ముందేమని అడిగాడు, నాకు మరణం లేని వరం ఇమ్మన్నాడు. యథా మే మరణం మాతర్న భవేత్ తత్తథాకురు. నాకు మరణం లేకుండా వరం ఇవ్వాలి, ఎప్పటికీ బతకాలి, లోకాలన్నిటినీ జయించాలి, నేను దేవదానవులకు అజేయుడని చావులేని వాడిని అవ్వాలనగానే అమ్మ చిరునవ్వు నవ్విదట, నువ్వు ఎంత తపస్సు చేసినా ఆ ఒక్కటి అడక్కండి. జాతస్య హి ధ్రువం మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ మర్యాద చదృశీ లోకే భవేచ్చ కథమన్యత. పుట్టాక చావడం తప్పదు, చచ్చాక పుట్టక తప్పదు. ఇది లోకంలో ప్రాణుల మర్యాద. మర్యాద అంటే ఒక నియమం. ఈ నియమాన్ని నేను కూడా ఉల్లంఘించలేను. పుట్టాలి, పెరగాలి, వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాలి, విడిచి ఊర్ధ్వలోకాలకు పోవాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ చావాలి. ఈ చక్రం ఎవరికైనా తప్పదు. ఒక్క నా దగ్గరకు వస్తే పునర్జన్మ లేకుండా ముక్తి వస్తుంది. నా దగ్గరికి రానంత వరకు ఈ జనన మరణ చక్రంలో కొట్టుకుపోతాడు. భూమి మీద పుట్టిన వాడికి చావు లేకుండా ఉండడం కుదరదు. భూమి మీద మాత్రం శాశ్వతంగా జీవించేవాడు ఉండడు. చిరంజీవులు అని పిలువబడేవాడు కూడా కొంతవరకే లిమిట్ అది, వెళ్ళి గుర్తుపెట్టుకోండి, వాడు కూడా శాశ్వతం కాదు. అది ఆయువు కొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు. మొత్తం మీద శాశ్వతంగా భూమి మీద ఉండే అవకాశం ఎవరికి ఇవ్వను. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మరణము లేని వరం కోరుకోకుండా మరేదైనా వరం కోరుకో అన్నది. అప్పుడు వాడు బాగా ఆలోచించాడు. జగన్మాత, గుర్రపు తల కలిగిన వాడిని నేను, నాలాంటి గుర్రపు తల కలిగిన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఏలూరులో కానీ ఎక్కడైనా ఉన్నారా అని అడిగితే అమ్మవారు ప్రస్తుతానికి లేరండి, ప్రస్తుతమునకు, తర్వాత రావచ్చు అన్నమాట. ఓహో, హయగ్రీవుడు నేను ఒక్కడ తప్ప మరొకడు లేడనమాట అనుకుని ఆయన ఏమన్నాడు, హయగ్రీవాచ్యమే మృత్యుర్ నాణ్యస్మాత్ జగదంబికే ఇతి మే వాంఛితం కామం పూరయస్సమనోగతం. అయితే హయగ్రీవుడు ఎవడు లేడన్నమాట, హయగ్రీవుడి చేతిలో తప్ప నాకు సావు లేకుండా వరమయ్యి, నాలాంటి గుర్రపు తల కలిగిన వాడి చేతిలో చావాలి, నేను నీలంగా ఉంటాను, వాడు తెల్లగా ఉండాలి, పైగా నల్లని హయగ్రీవుడి నేను, తెల్లని హయగ్రీవుడి చేతిలో చావు కావాలన్నట్ట. తథాస్తు, అలాగే వరం ఇస్తున్నాను, నీ ఇంటికి పోయి సుఖంగా ఉండు అని అమ్మవారు వరం ఇచ్చింది. వాడు బ్రహ్మానంద భరితుడై తనకిక చావు లేదనుకున్నాడు, హయగ్రీవుడు లేడు గనక, హయగ్రీవుడు లేకపోతే నాకు మరణం ఉండదనుకుని మీ దేవతల్ని దానవుల్ని అందరినీ పట్టి పీడించి లోకాలను ఏలుకుంటున్నాడు. అదిగో ఆ రాక్షసుడు చావాలి. చావాలంటే హయగ్రీవుడు ఒకడు పుట్టాలి. హయగ్రీవుడు అంత తేలిగ్గా పుట్టడు, అందుకనే ఉన్న తలకాయ పోగొట్టి విష్ణువుకి కొత్త తలకాయ తెప్పించడం కోసం లక్ష్మీదేవి ద్వారా నేను ఈయనకి తలపోయే శాపం ఇప్పించాను. ఇప్పుడు ఆ శాపం వల్ల ఈయన శిరస్సు పోయింది. మహాత్ముడు అవతారాలు ఎత్తి అందరినీ రక్షించే విష్ణువు మళ్ళీ కొత్త తలతో జీవించాలి. మీరేం చేస్తారు, ఈ త్వష్ట లేక విశ్వకర్మని పిలువబడి ఈ ప్రజాపతిని పిలవండి, గుర్రపు తల ఒకటి తెప్పించి ఆయనకి అతికించండి. త్వష్ట తలలా పెట్టగానే ఆ గుర్రపు తల ఆయనకి అతుక్కుపోతుంది, ఈయన హయగ్రీవుడు అవుతాడు. ఈ హయగ్రీవుడు అవగానే ఈయన నీలంగా ఉన్నవాడు తెల్లగా మారిపోతాడు. ఈ తెల్లని హయగ్రీవుడు ఆ హయగ్రీవుడిని చంపుతాడు. హయగ్రీవోత భగవాన్ హనిష్యతి తమాసురం, ఆ అసురుణ్ణి ఈయన సంహరిస్తాడు. దాంతో మీ లోకాలు సుఖపడతాయనగానే అమ్మాయి అనుకున్నారు వాళ్ళు, అమ్మకి నమస్కరించారు. కనపడలేదుగా అమ్మ, వినబడినవిడ ఇక విరమించిందనమాట. వెంటనే దేవతలు జగదంబ ఆదేశించింది, ఇంక ఆలస్యం చెయ్యవద్దు అనుకుని విశ్వకర్మని పిలిచారు. ఓ త్వష్ట విశ్వకర్మ, గుర్రపు తల పట్టుకొచ్చి విష్ణువుకి అతికిస్తే విష్ణువు బ్రతుకుతాడని అమ్మ చెప్పింది, పట్టుకురా తల అనగానే ఆయన ఏం చేశాడు, ఉత్తరం దిక్కుకి తల పెట్టుకుని నిద్రపోతున్న గుర్రం దగ్గరికి వెళ్ళాట. వాజిశీరషం చకర్తా సుఖడ్గేన సుర సన్నిధో, ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోతున్న ఒక గుర్రం దగ్గరికి వెళ్ళి కత్తితో దాని తల నరికి పట్టుకొచ్చాడు. తల నరికితే దానికి ఇంకో తల వచ్చిందిట, ఒక తల నరికినా ఇంకో తల వచ్చి అది బతుకుతుందని తెలుసు కాబట్టి ఆయన చంపాడు. అందుకని మనం మాత్రం చంపకూడదు, మనం తలకాయలు నరకగలం కానీ కొత్త తలకాయలు పెట్టలేము. ఆయన గుర్రాన్ని బతికించాడు, ఈ గుర్రపు తల పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఓం ఐం హ్రీం క్లీం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి స్మరణ చేస్తూ ఈ విష్ణువు మొండెమునకు తల తగిలించాడు. టక్కున అతుక్కుపోయిందిట, అది చక్కగా పుట్టుకతో వచ్చిన తలలో ఉంది తప్ప అతుకులు గొంతలా లేదట. ఆపరేషన్ చేయబడిన మోకాలు చెప్పు కాదు, అది ఒరిజినల్. వెంటనే ఆయన లేచాడు. లేవడంతో నీలంగా ఉన్న విష్ణువు శరీరం కాస్త స్ఫటికంలా తెల్లగా అయిపోయింది. అమ్మ అనుగ్రహంతో తెల్లని హయగ్రీవుడు అయ్యాడు. ఆ హయగ్రీవుడు లేచాడు. అమ్మవారి అనుగ్రహంతో హయగ్రీవుడైన విష్ణువు హయగ్రీవుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. క్షణాలలో మదదర్పితుడైన రాక్షసుని సంహరించాడు. అలా సంహరించగానే దేవతలు ఆయన మీద పూలవర్షం కురిపించి అప్పుడు స్తోత్రం చేశారు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ప్రభు, నీవు జ్ఞానానంద స్వరూపుడు, అందరికీ ఆనందం ఉంటుంది. కొంతమందికి ఆనందం పులిహార తింటే వస్తుంది, కొందరికి పురాణం వింటే ఆనందం, కొందరికి వాహనాలు ఎక్కితే ఆనందం, కొందరికి నిద్రపోతే ఆనందం. ఈ ఆనందం తాత్కాలికం, జ్ఞానం వల్ల కొంతమంది ఆనందం పొందుతారు. పూర్తిగా పురాణం శ్రద్ధగా వింటే ఆ పురాణ కథల వల్ల వచ్చే జ్ఞానం వల్ల వచ్చే ఆనందం శాశ్వతం కదటండి. నీవు జ్ఞానానంద స్వరూపుడివి, నీ శరీరం ఆనందమయం, అది మామూలు ఆనందం కాదు, జ్ఞానం వల్ల వచ్చిన ఆనందం అన్నమాట. అందుకే నీవు స్వచ్ఛమైన స్ఫటికము వంటి రంగుతో ఉంటావు. స్ఫటికము ఏ విధముగా తెల్లగా ఉంటుందో నీవు కూడా అలాగే తెల్లగా ఉంటావు. అన్ని విద్యలకి ఆధార స్వరూపుడివి నీలో అన్ని విద్యలు, శ్రీ విద్య కూడా ఉందంటే ఇంక మామూలు విద్యలు ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. అమ్మ వల్ల ఆవిర్భవించాడు, అందుకే ఆయనలో శ్రీ విద్య ఉన్నది. అటువంటి హయగ్రీవుడు నీకు నమస్కారం అన్నారు. అలా హయగ్రీవుడు దుష్ట శిక్షణ చేసి కొంతకాలం ఆరోపణతో భూలోకంలో ఉండి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసిన స్థలమే అస్సాములోని గౌహతి. గౌహతి మధ్యలో మీకు హయగ్రీవుడు గుడి ఉంటుంది, ఈసారి వెళ్ళి చూడండి. బ్రహ్మపుత్ర నదీ తీరంలో అద్భుతంగా ఉంటుంది. హోజో అంటారు ఆ ప్రాంతాన్ని. హయగ్రీవ ఆలయం ఉంటుంది, అపూర్వంగా ఉంటుంది ఆలయం. అక్కడికి వెళ్ళి హయగ్రీవుడు దర్శనం చేసుకుంటే హయగ్రీవుడితో ముఖాముఖి మాట్లాడినట్టు ఉంటుంది. అక్కడే ఆయన లలితా సహస్రనామాన్ని అమ్మవారి ద్వారా పొంది అక్కడే అగస్త్యునికి లోపాముద్రకి కూడా ఇచ్చాడనమాట. ఈ విధంగా మహాత్ముడు హయగ్రీవుడు అవతరించాడు. ఇది చాలా గొప్ప కథ. ఇదం శుభం ఆఖ్యానం శృణ్వంతి భువి మానవా. శ్రద్ధతో ఈ కథని విన్న పుణ్యాత్ములంతా మానవులంతా సర్వదుఃఖ వినిర్ముక్తాస్తే భవంతి న సంశయ. ఆ క్షణమే వారు దుఃఖముల నుంచి విముక్తి పొందుతారు. శ్రద్ధతో ఈ కథ విన్న మానవుల దుఃఖములు తొలగుతాయి, పాపనాశనమవుతుంది, సర్వసంపత్తి కారకం అన్ని సంపదలు ఇస్తుంది. అటువంటి కథతో ఈ రోజు రెండో రోజు కార్యక్రమం కూడా ముగిసింది. రేపు మూడవ రోజు మధుకైటవుల యొక్క ఉత్పత్తితో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః స్వస్తి నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.